of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం March 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా ఒక విశిష్టమైనటువంటి అంశంతో మీ ముందరకు వస్తున్నాము. భారతీయత అనే బాధ్యత ఈ శీర్షికలో ప్రతి వారం ఈ షో వింటూ మీ అమూల్యమైన సలహాలు కానీ సూచనలు కానీ నాకు తెలియజేస్తున్నందుకు, శ్రోతలందరికీ, అలాగే దేశ విదేశాల్లో ఉంటూ ఈ ప్రోగ్రామ్ను ఆదరిస్తున్నటువంటి నా మిత్రులకి, అలాగే శ్రేయోభిలాషులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన షోలో ఒక ముఖ్య అంశం ఏంటంటే భారతీయత మన బాధ్యతలో. పోయిన ఎపిసోడ్లో మనం ధర్మవీర్ అనే ఒక ఆర్గనైజేషన్ గురించి, మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ధర్మవీర్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ విజయ్ తపస్వి గారితో మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ వారం కూడా విజయ్ తపస్వి గారితో ఇంకొన్ని అంశాల మీద, ముఖ్యమైన అంశాల మీద చర్చించే ప్రయత్నం చేసి, మన భారతీయత బాధ్యతలో ఇలాంటి గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్స్, సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన బాధ్యతను ఎరిగే గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ని పరిచయం చేసుకోవాలనేది భారతీయత మన బాధ్యతలో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మేము ఎంచుకున్నాము. అలాగే మైండ్ మీడియా వాడికి మరొకసారి ధన్యవాదాలు. ఇలాంటి చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, తద్వారా మన దేశం పట్ల ఆలోచనే కాకుండా మన దేశం పట్ల బాధ్యత, అలాగే మన దేశానికి మనం ఏం చేయాలి అనే ఒక దృష్టికోణంలో సాగేటువంటి ఈ షో సమర్పిస్తానికి చాలా ధన్యవాదాలు. విజయ్ గారు ఉన్నారా లైన్లో?
జై శ్రీరామ్ సోదరు, నమస్తే అండి వెంకట్ గారు.
విజయ్ గారు, జై శ్రీరామ్ అండి. మీకు గుడ్ మార్నింగ్.
వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
మన శ్రోతలకి ఒక 2 మినిట్స్ ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం. విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ అగైన్ జాయినింగ్, వెల్కమ్ టు ద షో అగైన్.
థ్యాంక్ యూ సార్.
అలాగే భారతీయత మన బాధ్యత షో మీరు పాడ్కాస్ట్ వినాలంటే గనక mindmedia.com mindmedia.com అనే వెబ్సైట్కి వెళ్ళి భారతీయత అని టైప్ చేసినా కూడా వస్తుంది, లేకపోతే అక్కడ సపరేట్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మీరు పాత పాడ్కాస్ట్ వినాలంటే కనుక అదొక వే. ఇంకో వే ఏంటంటే మైండ్ మీడియా వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మైండ్ మీడియా అని మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. ఇది 24/7 జరిగేటువంటి ఒక ఆన్లైన్ రేడియో ఛానల్. ఈ షోలో, ఈ ఛానల్లో మన షోతో పాటు చాలా వివిధమైన రకాలైనటువంటి సాహిత్యం, సంగీత పరంగా, అలాగే పాత సినిమాలు, క్లాసిక్స్, దీని విశ్లేషణ, అలాగే టెక్ షోస్, సో ఇలా ఒక వేరీడ్ అభిరుచులు గల అంశాలతో ఈ మైండ్ మీడియా వాళ్ళు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇక మనం షోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎవరన్నా ఫస్ట్ టైం వింటున్న శ్రోతలకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు ది షో. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. గత 4 సంవత్సరాలుగా దాన ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో మాకు తోచినంత అనేకమైనటువంటి దాన కార్యక్రమాలు, దానం సైడ్ కొన్ని కార్యక్రమాలు, అలాగే ధర్మం సైడ్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ మాకు తోచినంతలో దాతలను తీసుకొని వచ్చే విరాళాలతో, అలాగే వాలంటీర్ సహాయంతో, గ్రౌండ్ లెవెల్ వాలంటీర్ సహాయంతో ఇప్పటికీ మనం 3 సంవత్సరాల్లో చాలా వర్క్ చేస్తున్నాం, 3-4 సంవత్సరాల్లో చాలా వర్క్ చేస్తున్నాము. అలాగే ఈ దాన ధర్మ ట్రస్ట్ ద్వారా దాతలందరికీ, అలాగే వాలంటీర్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ సపోర్ట్ లేనిదే దాన ధర్మ ఇంత దూరం రాదు. అలాగే మరెన్నో మనం కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇప్పుడు మనతో పాటు ధర్మవీర్ ఫౌండింగ్ ప్రెసిడెంట్ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, వెల్కమ్ టు ది షో అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక నుంచి వెంకట ఉట్కూరి గారికి, అలాగే మైండ్ మీడియా వారికి, హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. చెప్పండి సార్. వెంకట్ గారు,
థ్యాంక్ యూ విజయ్ గారు. సో మనం పోయిన వారంలో డిస్కస్ చేసిన ఇది శ్రోతల కోసం ఒక హై లెవెల్ చెప్పిన తర్వాత మనం ఈ వారం షోలో కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దామండి. పోయిన వారం మనం ధర్మవీర్ అనే ఆర్గనైజేషన్ గురించి, ఆ ధర్మవీర్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, అలాగే విజయ తపస్వి గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే ఆ పరిసర ప్రాంతాల జిల్లాల్లో కూడా చాలా వర్క్ చేస్తున్నారు, ఈ మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఒక 4-5 ఫ్రెండ్స్ కలిపి స్థాపించినటువంటి ఈ ఇట్లాంటి చిన్న ఆర్గనైజేషన్ ఊళ్ళల్లో గ్రామాల్లో ఎంత మార్పును తీసుకొస్తుంది అని చర్చించే ప్రయత్నం చేశాము. అలాగే ధర్మవీర్ చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే అక్కడ ధర్మవీర్ చేసే కార్యక్రమాల వల్ల ఆ ప్రాంతంలో కానీ ఆ ఊళ్ళో కానీ ఈ జనాల్లో ఎలాంటి మార్పు వచ్చింది అనేది కొన్ని లాస్ట్ వీక్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేశాము. అలాగే దీనికి మనం ఒక నార్మల్ హిందువుగా, ఒక కామన్ హిందువుగా మనం ఎలా ఆలోచించాలి, దీనికి మనం లీగల్ గా ఉన్న రైట్స్ ఏంటి, మనం ఎవరిదన్నా అంటే చాలా మందికి ఉండేటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే మనం ఇల్లీగల్ గా ఏమైనా వెళ్తున్నామేమో, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనే విషయాన్ని కూడా మనం పోయిన వీక్ చర్చించాము. మనం రాజ్యాంగ పరంగా మనకి చట్టం ఇచ్చినటువంటి హక్కులనే మనం వాడుకొని ఇక్కడ మనం పోరాటం చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక పాయింట్, పోరాటం అని అనకూడదేమో, మనం ఏమనాల్సి వస్తుంది అంటే మన హక్కుల్ని మనం కాపాడుకోవటం అంటే కరెక్ట్ గా ఉంటుందేమో ఇది. సో పోరాటం అంటే ఒకరిని ఓడించడం అనేది పోరాటం కిందకు వస్తుంది, అదే అలాగే హక్కుల్ని కాపాడుకోవటం అంటే మన ఆత్మరక్షణ కోసం హక్కుల్ని కాపాడుకోవటం అవుతుంది. దురదృష్టవశాత్తు విజయ్ గారు, మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే మన హిందూ దేశంలోనే, అంటే మన సెక్యులర్ దేశం అయినప్పటికీ అది 1970s ప్రాంతంలోనే మనకి సెక్యులర్ అనే వర్డ్ మన రాజ్యాంగంలో లేకపోయినా కూడా అది కేంద్ర ప్రభుత్వం పరంగా అది వచ్చిన వర్డ్ అయినప్పటికీ, మనం ముఖ్యంగా హిందూ మెజారిటీ ఉన్న దేశంలో కూడా మన హక్కుల కోసం మనం పోరాడి ఆలోచించి మళ్ళీ మన అదే మన దేశంలో మళ్ళీ ఏమైనా జరుగుతుంది, మనకే ఏమన్నా హాని జరుగుతుందేమో అని ఆలోచించే దుస్థితి పట్టిందంటే ఈరోజు నిజంగా ఒక రకంగా కొంచెం కళ్ళు తెరిచి ఒళ్ళు మరవకుండా ఆలోచించే ప్రతి వ్యక్తికి ఇది ఇది ఒక ఒక నిజంగా సర్ప్రైజ్ అని అనుకోవాలి విజయ్ గారు. సో విజయ్ గారు, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్న శ్రోతలందరికి ధర్మవీర్ గురించి, అలాగే మీరు ధర్మవీర్లో ఏం చేస్తారు అలా ఇంట్రొడక్షన్ చెప్పిన తర్వాత మనం కార్యక్రమంలోకి వెళ్దామండి.
తప్పకుండా అండి. వింటున్నటువంటి హిందూ బంధువులందరికీ మరోసారి ధన్యవాదాలు సార్. ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక అనేది మనలాంటి భావాలున్నటువంటి కొంత యువతలు అందరూ కలిసి సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా వారికి కావలసినటువంటి అవగాహన కల్పించి వారికి కావాల్సిన సబ్జెక్ట్ అంతా ఇచ్చి వారి సమస్యను వారే పరిష్కరించిన దిశగా తయారు చేయడం అన్నమాట. సో దానికోసం మేము గ్రామ గ్రామానికి వెళ్తున్నాము. నిజానికి సమస్య చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంది. ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి కేసు ఇంకో గ్రామంలో ఉండడం లేదు. సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎలా జరుగుతున్నాయి, దేని వల్ల జరుగుతున్నాయని చూస్తే కేవలం మన హిందువుల్లో ఉన్నటువంటి నిర్లిప్త బాధ్యత రాహిత్యము అవగాహన లేమి వలన వాళ్ళకి చట్టాల గురించి కానీ మన ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పోకడల గురించి కానీ ఎటువంటి అవగాహన ఉండడం లేదండి. చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారు దేశం ధర్మం అనుకుంటూ వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ధర్మంపై దేశంపై ఎటువంటి వక్రీకరణలు జరుగుతున్నాయి, చరిత్ర మీద ఏ రకంగా బుర్ర చల్లుతున్నారు, ఇలా కుట్రలు జరుగుతున్నది, ఏ రకంగా దాడి జరుగుతుంది, దీని నుంచి ఏ రకంగా మనం బయటకు రావాలని ఆ విషయం ఎవరో చెప్పడం లేదు. ఈ అనుభవం మాకు గ్రామాల్లో ఎదురైంది అనమాట. ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ విషయాలు మాకు ఎవరు చెప్పలేదండి, మీరు చాలా మంచి విషయాలు చెప్పారని ఫీడ్బ్యాక్ వస్తుంది. మేము ఆ గ్రామంకి వెళ్ళిన వెంటనే
అవునండి,
ఎందుకంటే గ్రామంకి వెళ్ళిన వెంటనే పక్క గ్రామాల వారు కూడా ఆ మీటింగ్ రావడం వలన సార్ మా గ్రామంలో కూడా పెట్టండి, మా సమస్య చాలా ఉంది, మాకు ఎవరు చెప్పడం లేదండి ఇటువంటి విషయాలు అని చెప్తుంటే ఒక రకంగా బాధ వేస్తుంది అనమాట. చాలా బాధ వేస్తుంది అంటే ఈ విషయాలు ఇప్పటి వరకు గ్రామాల్లోకి రీచ్ అవ్వలేదు. మనం ఎంతసేపు సోషల్ మీడియాలో ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ధర్మ ప్రచారం చేస్తున్నాం ఉండిపోతున్నాం, సమస్య గ్రౌండ్ లెవెల్ లో ఉందన్నమాట అండి. మత మార్పులు అనేవి కుట్రలు అనేవి అక్కడ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పనిచేయడం వల్ల ఎక్కువ.
విజయ్ గారు ఒక్క నిమిషం, మీరు ఒక మంచి పాయింట్ ఎవరెత్తారు ఇక్కడ. ఇప్పుడు మనకి చాలా మంది కూడా, నేను సోషల్ మీడియాలో అందరం మన అందరం సోషల్ మీడియాలో నుంచి కనెక్ట్ అయిన వ్యక్తులమే. సో చాలా మంది కూడా సోషల్ మీడియాలో చాలా వాట్సాప్ గ్రూపుల్లోను అలాగే చాలా ఫేస్బుక్ గ్రూపుల్లోను అలాగే ఫేస్బుక్ లో పోస్ట్ చేయటం కానీ అతి కొద్ది మంది దానికి వీడియో చేయటం గానీ, అంటే ఒక అంశం మీద ఒక వీడియో చేయటం గానీ, అలాగే ఇలా వేరియస్ ప్రచార మాధ్యమాల్లో మనం వాడుకొని మన మన హిందూ ధర్మ రక్షణ కోసం మనం పనిచేస్తున్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఫేస్బుక్ మీరు ఎట్లా వాడుకుంటారు అనేది ఇట్స్ యువర్ చాయిస్. సో ఒక ఎయిమ్ కోసం వాడుకోవచ్చు కాబట్టి మనందరం సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ధర్మ రక్షణ, దేశ రక్షణ అనే కాన్సెప్ట్ మీద మనం పనిచేస్తున్నాం కాబట్టి మనందరం దీన్ని వాడుకుంటాం. కానీ ఇక్కడ ఇక్కడ మీరన్న విషయం, సోషల్ మీడియాలోనే చాలా మంది సనాతన ధర్మాన్ని ప్రేమించే వ్యక్తులు కానీ, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కానీ, అలాగే సనాతన ధర్మం గురించి ఆలోచించి అరే నా ధర్మానికి ఇలా జరుగుతుంది అని అనుకునే వ్యక్తులు చాలా మంది, అంటే ఒక 50 నుంచి 60% వరకు అనుకోండి, 60% వరకు వాళ్ళ వాళ్ళకున్న ఆలోచన ఏదైనా ఓకే ఒక ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవటమో, లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవటమో, 10 ఆర్టికల్స్ చదవటమో, ఇంతవరకే ధర్మరక్షణ అని అనుకుంటారు. కానీ ధర్మరక్షణ అంటే మీ దృష్టికోణంలో ధర్మరక్షణ అంటే ఏంటి, అంటే ఎక్కడ చేయాలి ఈ ధర్మరక్షణ అనేది?
ఓకే, నిజానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మన హిందూ భావాల గురించి చాలా మందికి రీచ్ అయింది సోదరా. ఈ టెక్నాలజీ వల్ల, సోషల్ మీడియా వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి సమాజంలో ఏం జరుగుతుందో వాట్సాప్, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లతో మనకి చాలా లాభం ఉంది. అయితే ఇక్కడే ఉండి మనం ధర్మరక్షణ చేస్తుంటే అయిపోతుందా అని చూస్తే 10% వరకు అయ్యే అవకాశం ఉంటుంది. సో మీడియా ఇట్ సెల్ఫ్ మీనింగ్ ఒక సమాచారం ఇవ్వడం కానీ తెలుసుకోవడం కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అది సోషల్ మీడియాలో. బట్ సమస్య ఎక్కడుంది, దాన్ని ఎలా పరిష్కరించాలంటే శాస్త్రాలయంలో వెళ్ళి అక్కడ మనం డైరెక్ట్ గా మనం ఫైట్ చేస్తేనే అవుతుంది అనమాట, పరిష్కరించుకుంటేనే అవుతుంది. మనం వాట్సాప్ లో, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టుకుని, లైక్ చేసుకుని, కామెంట్స్ చేసుకుంటే మన భావాలు షేర్ చేసుకోవచ్చు కాక, కానీ సమస్య పరిష్కారం కాదు. ఇక్కడ తెలుసుకున్న విషయాన్ని వర్క్ చేయవలసింది, గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేయాలి. సో మా విధానం ఎలా ఉంటుందంటే వర్క్ అంతా గ్రౌండ్ లెవెల్ లో చేస్తాము, ఈ రకంగా చేయండి అనే సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇస్తుంటాం, మనల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి ఆ రకంగా తయారవుతారని. అంతేగాని కేవలం కొన్ని కామెంట్స్ లేకపోతే లైకుల ద్వారా, షేర్ల ద్వారా ఇదే ధర్మరక్షణ అనుకోవడం కూడా తప్పు. కొంతమంది యువత ఇప్పుడు ఉన్నటువంటి వారు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళు సగం మంది లేదా ఒక 10% మంది అయినా సరే బయటకు వచ్చి పనిచేస్తే ఈ పరి 2 రాష్ట్రాల్లో అన్ని మతాలు ఉండేవి కాదు. ఇది నా అభిప్రాయం సోదరా.
అవును అవును విజయ్ గారు, మీరు 10% అంటున్నారు, నేను నేనేమనుకుంటానంటే కనీసం 5% అన్న గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దీని మీద పని చేస్తే, ఇప్పుడు కాదు 5 సంవత్సరాల క్రితమే మనం ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళేమో, 5 సంవత్సరాలు వెనకబడి ఉన్నామేమో అనిపిస్తుంది నాకు. మనం లాస్ట్ లో ఈ ప్రోగ్రామ్ లాస్ట్ లో కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము విజయ్ గారు. అసలు ఒకసారి కూడా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం మనం, ఒక నార్మల్ కామన్ హిందూ ఏం చేయాలి అనే విషయం, దాని గురించి కొంచెం ఎక్కువగా డీప్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో విజయ్ గారు, ఇంకా ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పోయిన వారం మనం మీరు చేస్తున్నటువంటి అంశాల్లో కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగటివ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ అలాగే కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి ఈవెంట్ గానీ, ప్రాజెక్ట్ గానీ రీసెంట్ గా మీరు చేసింది ఇంకొకటి ఏమన్నా ఉంటే మన శ్రోతలందరికీ ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మన గ్రౌండ్ లెవెల్లో, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఊళ్ళో ఒకటే విషయం ఉండదు, ఒక్కొక్క ఊళ్ళో ఒక్క విషయం ఉంటది, కొన్ని ఊళ్ళల్లో క్యాస్ట్ బాగా ప్లే అవుతుంది, అయితే కొన్ని ఊళ్ళల్లో పాలిటిక్స్ బాగా ప్లే అవుతాయి, అలాగే కొన్ని ఊళ్ళల్లో డబ్బు పరంగా బాగా ప్లే అవుతుంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అట్లాంటి పరంగా ప్లే అవుతుంది, ఆ లోకల్ గా ఉన్న గవర్నమెంట్ గానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ, ఎంఆర్ఓలు వీళ్ళు, పోలీసులు, సో ఇట్లాంటి వ్యవస్థలు అన్నిటినీ అన్నిటి సమాహారమే కదా మనకి అక్కడ ఒక ప్రాబ్లం వచ్చేది. సో అలాంటి జటిలమైన ప్రాబ్లం అంటే, మళ్ళీ ఇది ఎంత ఒక నార్మల్ ఫేస్బుక్ లోనో లేకపోతే మన మాధ్యమాల్లో చేసేలా కాదు, అంటే మీరు గ్రౌండ్ కి వెళ్తున్నారంటే గ్రౌండ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటి కేసు ఏమన్నా మన శ్రోతలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఇలాంటి కేసెస్ లో మీరు ఏం చేశారు అనే విషయాన్ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన శ్రోతలకి?
తప్పకుండా సార్, తప్పకుండా అండి. నేను చేసినటువంటి దాంట్లో వెంప అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామం ఉంది, వారికి ఒక చర్చికి సంబంధించి వారికి కొంచెం కష్టం అవుతుంది, అన్యమత ప్రచారం చేస్తున్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా మతం మారుస్తున్నారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. సో ఏం చేయాలండి, ఎలా చేయాలని చెప్పి ధర్మవీరిని సంప్రదిస్తే మేము వారికి వెళ్ళాము, దిశానిర్దేశం చేశాము. మనకి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు, ఈ న్యాయస్థానము, ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఇందాక మీరు చెప్పినట్టు ఏ రకంగా కాపాడుకోవాలి, మనకి ఎంత అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వివరించి వారి చేత డాక్యుమెంటేషన్ అంతా చేయించి రావడం జరిగింది. వారు కూడా వారి సమస్యకి చాలా పరితపించారు, ఎలాగైనా సరే మనం సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి. అయితే కొన్ని రోజులు గడిచేటప్పటికి, ఒక నెల రోజులు గడిచేటప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కులానికి సంబంధించిన వాళ్ళు, వారి వారి వ్యక్తిగత స్వార్థాల కోసం ఆలోచించుకున్న వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఈ కేసులో బయట నుంచి వచ్చినటువంటి మనల్ని పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఆ డాక్యుమెంటేషన్ అంతా ఆపేశారు అనమాట, ప్రాసెస్ అంతా ఆపేశారు.
ముందు
అవును ఆపేశారు. ముందు ఎలాగైనా మేము వచ్చేస్తామండి, ఊరంతా వచ్చేస్తామండి, మాకు చాలా సమస్యగా ఉందండి, మీరు ఏదైనా చెయ్యాలని చెప్పి అడిగారు. సో మన తరపు నుంచి ఒక హిందూ సంస్థకి వెళ్ళి సపోర్ట్ చేశాము. సో డాక్యుమెంటేషన్ అయింది, అందరికి అధికారులందరికీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, పర్మిషన్ లేదు చర్చ్కి. సో మత మార్పులు చేస్తున్నారు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, ఆ ఊరంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఇంత అనుకూలమైన సాక్ష్యాలు ఉంటుండగా ఆర్టీఏ ద్వారా వేసిన తర్వాత కూడా వీళ్ళు ముందు స్టెప్ వేసి అధికారులకి సక్రమంగా చెప్పకపోవడం వలన, కేవలం ఒకరిద్దరు వ్యక్తులు చెప్పిన మాటలు విని ఆగిపోవడం వలన ఆ కేసు అలా ఉండిపోయిందండి.
దాని తర్వాత ఏం ప్రోగ్రెస్ ఏం లేదు,
ఇంకెటువంటి ప్రోగ్రెస్ లేదు, వారు ముందుకు వెళ్ళలేదు, ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది.
ఎందుకండి అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో ఈ రాజకీయ నాయకులు, ఎందుకంటే అందరూ ఒకటే ధర్మం కోసం ఉన్నవాళ్లే. ఇప్పుడు మనం ఇదేమి ఇల్లీగల్ గా ఏం అడుగుతుంది కాదు, అలాగే మనం దీంట్లో వేరే వాళ్ళని ఏదో చేసి మనం చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ కాదు. సో మనం రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కే. అయినా కూడా రాజకీయ నాయకులు దీంట్లో జోక్యం చేసుకోవడం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలను, అంటే ఓట్ల కోసమా, ఇది ఏంటి ఏంటి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ఏంటండి?
అంతే అండి, ఓట్ల కోసమే. రాజకీయ నాయకుడు లేదా ఒక కుల నాయకుడు ఎవరైనా, ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళు ఎదుగుదాం అనుకుంటారో, వాళ్ళ మాటలు ఎవరైతే వింటారో ప్రజలు, వారి వలన సమాజం నాశనం అవుతుందండి. ఎందుకంటే వ్యక్తి తన కోసం మాత్రం ఆలోచించుకుంటున్నాడు, అందరూ కావాలంటాడు. అందరూ కావాలన్న మాట నిజమే, కానీ రాజ్యాంగ విరుద్ధమైన దాన్ని సపోర్ట్ చేస్తామంటే మనం ఏ రకంగా ఒప్పుకుంటాము? మనకి మనం సేవ చేయమంటలేదు, మన హక్కులు కాపాడమంటున్నాం. వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మన హక్కులు వదులుకోవడం అనేది తప్పు కదా. సో ఒక వ్యక్తి వలన ఊరు నాశనం అయిపోతుంది, ఊరు నాశనం అయిందంటే దేశం నాశనం అయినట్టే.
ఇప్పుడు మీ ఈ కుల రాజకీయాల్లో కులపరంగా ఏదైనా సరే ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్, జెడ్పీటీసీ ఎవరో ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఇంత ప్రాబ్లం ఉందని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, ఆ ఊళ్ళో ఉన్న యువత గానీ ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులు గానీ ఇట్లా మన ధర్మానికి ఇట్లా చేడు జరుగుతుంది, మీరు ఎందుకండి ఏదోటి చేయరు అని నిలదీసే ప్రయత్నం చేయరా, అట్లీస్ట్ మాట్లాడే ప్రయత్నం చేయరా?
ఇక్కడ వెరీ సింపుల్ అండి, ప్రజల్లో నా దేశము నా ధర్మము అన్న భావన ఉంటే వ్యక్తి పూజ చేయరు, వ్యక్తి యొక్క మాటలకు విలువరు. కానీ వాళ్ళకి కూడా నా కులపు వ్యక్తి చెప్పాడు, నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చెప్పాడు అని చెప్పి వారు దానికి విలువ ఇవ్వడం వలన మనం ఏదైతే ప్రొసీజర్ మొత్తం స్టార్ట్ చేశామో దాన్ని పక్కన పెట్టేశారు. సో ప్రజల్లో ఆలోచన రావాలి, నాకు వ్యక్తి ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నా కులం ముఖ్యం కాదు, వీటన్నిటికంటే శాశ్వతమైనది దేశము ధర్మము. ఆ రెండింటికి ఎవరైతే నాకు మంచి చేస్తారో ఆ నాయకుడికి నేను ఓటేస్తాను. సో ఆ దిశగా నేను ప్రయాణం చేస్తాను. ప్రతి ఒక్క హిందువు కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఒక తిరిగిసుకొని నా కుల నాయకుడు చెప్పారు కనుక నేను వినేస్తాను అంటే సమాజం నాశనం అయిపోతుంది.
అవును, రేపు రేపు అదే కుల నాయకుడు వేరే ధర్మానికి ఎగెన్స్ట్ గా వెళ్ళాడు అనుకోండి, అంటే మన ధర్మం మనం మానేసుకుంటాము, మానేసుకోలేం కదా, అది కరెక్ట్ కాదు. అంటే రేపు మీ కుల నాయకుడు వచ్చి మన దగ్గరకు వచ్చి మీరు కూడా మతం మారండి అంటే మీరు ఒప్పుకుంటారా? కరెక్ట్ విజయ్ గారు, అది 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 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత మంది ఇలా ఆలోచిస్తున్నారండి, అంటే మన ధర్మం మనకు ముఖ్యము, మన దేశం మన ముఖ్యం, అంటే దీనికి అవగాహన రాహిత్యం ఒక కారణం అంటారు, అంటే తెలియకపోవటం, దేశం గురించి దేశంలో ఏం జరుగుతుంది తెలియకపోవటం వల్ల ఇలా జరుగుతుంది అంటారా, సరే కులపరంగా ఉన్న రాజకీయాల వల్ల జరుగుతుంది అంటారా, మీ విశ్లేషణ ఏంటి?
ఒకటి తెలియకపోవడం చూదన, అంటే చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది, చేరకూడని వాళ్ళకి ఎప్పటికీ చేరడం లేదు. సో చేరని వాళ్ళు ఈ సమాచారం తెలిసిన తెలియనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు ఏం చేయరు. కొంతమందికి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయరు, నిర్లిప్తం కూర్చుంటారు. అప్పుడు తెలిసి చేయనటువంటి వారికి, తెలియకుండా చేయనటువంటి వారికి పెద్ద తేడా ఏముంటుంది? సో వాళ్ళకు గిరి చేసుకొని నేను ఇక్కడే ఉంటాను, నేను ఇందులోనే చూస్తాను అనే భావంతో ఉండిపోతున్నాడు. దేశం ధర్మం ముఖ్యము, అది బాగుంటుంది, నేను బాగుంటాను, నా కులం బాగుంటుంది, నా ఊరు బాగుంటుంది అని ఆలోచించడం లేదు.
దానివల్ల సమస్య వస్తుంది. కులం కూడా ధర్మం నుంచి వచ్చిందే కదండి. మీకు ఇప్పుడు కులం బాగుంటే ధర్మం బాగుండొచ్చు, బాగోపోవచ్చు, కానీ ధర్మం బాగుంటే కులం డెఫినెట్ గా బాగుంటుంది,
ఖచ్చితంగా 100% చెప్తారు.
సో ఇది ఇప్పుడు ఈ కులం ధర్మం ఎట్లా అంటే, ఇప్పుడు మన బ్రహ్మశ్రీ సాంవే షర్ముఖ శర్మ గారు ఒక ప్రవచనంలో చెప్పింది నాకు గుర్తొస్తుంది. కులం ధర్మం ఎలా అంటే, ధర్మం ఒక చెట్టు లాంటిది, కులం దానికి ఉండే ఒక కొమ్మ లాంటిది, లేకపోతే కాయ లాంటిది. నాకు కాయ వస్తుంది కదా అని చెప్పి కాయకో కొమ్మకో నీళ్లు పోస్తామా?
పోయం కదా,
పోయాం కదా. ఏ నీ కాయలు కావాలన్నా కొమ్మలుగా, కొమ్మల నుంచి కాయలు కావాలన్నా, లేకపోతే అలాగే ఫ్లవర్స్ కావాలన్నా పువ్వులు కావాలన్నా ఎక్కడ పోయాలి మనం నీళ్లు? తీసుకెళ్లి చెట్టుకు పోయాలి, చెట్టు వేరే దగ్గర పోయాలి. సో అంటే ధర్మానికి నువ్వు కాపాడితే ఆటోమేటిక్ గా నీ వృక్షం, నీ ధర్మం చెట్టు, అలాగే కొమ్మలు, పువ్వులు, పండ్లు అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మనం ఓన్లీ ఒక కులానికి కాపు కాసుకుంటే ఆ ఒక్క కొమ్మ బాగుపడితే ప్రయోజనం ఉంటుందా? మిగతా కొమ్మలన్నీ చచ్చిపోతే ఈ కొమ్మ ఇవాళ గాయతే రేపైన పడిపోయింది కదా,
పడిపోతుంది.
సో మీరు
అవునండి
విజయ్ గారు,
అవునండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట ఇది.
సో ఇప్పుడు ఏంటంటే, సారీ చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి.
నా వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది, ఎడ్జస్ట్ చేస్తారా?
పర్లేదండి, నాకు బానే ఉంది, మీకు ఎలా ఉంది?
నా వాయిస్ నాకు వినిపిస్తుంది.
అవునా, సరే. శ్రోతలందరికీ ఒక చిన్న గమనిక ఏంటంటే, మనం ఒక చిన్న బ్రేక్ వెళ్దాము, సాంగ్ బ్రేక్ వెళ్దాము. సాంగ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మవీర్ ఆర్గనైజేషన్ నుంచి విజయ్ తపస్వి గారితో చర్చించే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ సాంగ్ బ్రేక్.
ఎంత గొప్ప దేవుడంట షిరిడి సాయినాథుడంట, నమ్ముకుంటే చాలునంట కోరుకున్న వారి ఇంట, కాంతి పంచు దీపమంట పారద్రోలే పాపమంట. సాయిబాబా హారతి వేళ ధ్వనించు సాయంటు అందరి నోట, షిరిడిలోన పండగ పూట భజించే భక్తుల కన్నుల పంట. సాయినాథ ఎంత గొప్ప దేవుడంట షిరిడి సాయినాథుడంట, నమ్ముకుంటే చాలునంట కోరుకున్న వారి ఇంట, కాంతి పంచు దీపమంట పారద్రోలే పాపమంట. పైన భక్తితోనే మూగవాని గడమిక పలికే సాయి కరుణ చూపుతుంటే కుంటివాడు గిరులను దాటే సాయి నీ నీడలో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ట్యూన్. మనం ఈరోజు షోలో ధర్మవీర్ ఆర్గనైజేషన్ నుంచి ఫౌండింగ్ ప్రెసిడెంట్ విజయ్ తపస్వి గారితో మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే ఈ షోలో గనక మీరు పాల్గొనాలనుకుంటే గనక యుఎస్ నుంచి కాల్ చేయాలంటే 484-364-3471, అలాగే ఇండియా నుంచి కాల్ చేయాలంటే కనుక 9885555672, 9885555672. అలాగే స్కైప్ నుంచి కూడా కాల్ చేసి మీరు షోలో షో కావాలంటే వినొచ్చు. స్కైప్ లో కూడా వినాలంటే కనుక స్కైప్ లో మైండ్ మీడియా, మైండ్ MYIND.media అనే స్కైప్ ఐడికి కాల్ చేసి మీరు మ్యూట్ లో ఉండి అయినా వినొచ్చు. ఒకవేళ మాతో ఏమన్నా పంచుకోవాలనుకుంటే కనుక స్కైప్ లో మైండ్ మీడియా, mind.media అనే స్కైప్ ఐడి కాల్ చేసి మీరు మాతో షోలో కూడా పాల్గొనవచ్చు. అలాగే మైండ్ మీడియా వారికి వెబ్ ఛానల్ ఉంది, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు పాడ్కాస్ట్లు వినాలంటే కనుక mindmedia.com కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ టు ది షో. విజయ్ గారు వెల్కమ్ బ్యాక్ అండి. విజయ్ గారు, మనం ఒక అవగాహన రాహిత్యం వల్ల మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకున్నాము, అలాగే ఇంకొక సక్సెస్ స్టోరీ ఏమైనా ఉందా మీరు చేసిన యాక్టివిటీస్ లో? ఒక ఇలా చేసాము మేము, ఇది బాగా సక్సెస్ అయింది, ఈ కారణాల వల్ల సక్సెస్ అయింది, లేకపోతే ఇలా స్ట్రాటజీ మనం ప్లే చేస్తే ఇలాంటి కార్యక్రమాల్లో మనకి మన ధర్మరక్షణ బాగా జరుగుతుంది అనే అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే మన శ్రోతలు చెప్తారా?
చెప్తానండి. నేను చేసినటువంటి దాంట్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దిగిలి గ్రామంలో ఒక మంచి కార్యక్రమం ఒకటి డిజైన్ చేశాము. ఇలాగే ఎందుకు చేయాలి అని మాకు ఎందుకు అనిపించినట్టే మనం దశాబ్దాల కాలంగా కూడా చూసుకుంటే ఒక 354 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ అన్ని మతస్థులు చేసినటువంటి విధానం ఎలా ఉందంటే, ఈ రోజు ఈ దుస్థితికి రావడానికి కారణం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మన హిందువులు ఎక్కడున్నారో, ఎక్కడ అమాయకులు ఉంటారో, ఎక్కడ పేదవారు ఉంటారో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క మతాన్ని ప్రచారం చేసుకుని డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి వాళ్ళ యొక్క మత ప్రచారం చేసుకుంటూ మబ్బు పెడుతూ మాయ చేస్తూ ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకురాగలిగారు. ఏదో పైకి పబ్లిసిటీ చేసుకుంటూ అందరిని మాత్రమే జరగలేదు. ఈ రోజు చూసేసరికి చాలా మిషనరీస్ ఏం చేస్తారంటే ఉదయాన్న బయలుదేరి గ్రామానికి పోతారు, అక్కడ మొత్తం ఉన్న ఇళ్ళన్ని తిరుగుతారు, మళ్ళీ వచ్చేస్తారు. అలాగే ప్రతి ఇంటికి కూడా వెళుతూ వాళ్ళు మత ప్రచారం చేస్తూ వస్తుంటారు అన్నమాట. వాళ్ళు కొంతమంది కార్యకర్తలు ఉంటారు మిషనరీస్, సో ఆ రకంగా వీళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట. సో ఇదే తరహాలు మనం ఎందుకు చేయకూడదు, ఇదే తరహాలు మనం ఎందుకు చేయకూడదు. చాలా మంది ప్రవచనకారులు ఉన్నారు, హిందూ సంస్థలు ఉన్నాయి, మన ధర్మం గురించి దేశం గురించి నిరంతరం తెరకెత్తిస్తూ ప్రచారం చేయడం వల్ల ఇంకా మనకి ధర్మం అనేది మిగిలింది. అయితే సమాజంలో జరుగుతున్న పోకడలు, మన ధర్మంపై దేశంపై చరిత్ర జరుగుతున్న వక్రీకరణలు, కుట్రలు, దాడులు వివరించి ఎలా మనం ఆలోచించడం వల్ల ఈ స్థితికి వచ్చాము, మరి ఎలా ఆలోచిస్తే మనం మళ్ళీ మన పూర్వవైభవం వస్తుంది అని వివరించడంలో వైఫల్యం చెందాలని భావిస్తున్నాము. కనుక ఆ పాయింట్ మాత్రమే పట్టుకుని మనం ఆ పాయింట్ పట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఇంటింటికి తిరగడం కోసం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశామండి. పైగా ఈ భావాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమున్నాయనేది మీకు ప్రోగ్రామ్ అంతా అయిందో చెప్తాను. ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఇంటికి కూడా కొంతమంది కార్యకర్తలు వెళుతూ అక్కడ ఉన్నటువంటి ఆడవారితో లేకపోతే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి దేశంలో ధర్మంతో జరుగుతున్నటువంటి ఈ అవగాహన కల్పిస్తాం. జనరల్ గా మీటింగ్ అనేటప్పటికి ఊరందరినీ పిలిచినప్పటికీ ఒక 50 మంది వస్తారు, 100 మంది వస్తారు, మిగతా వారికి ఆ మెసేజ్ అనేది రీచ్ అవ్వదు. కనుక ఒక స్వల్పకాలిక లేదా మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని ప్రతి ఇంటి గడప, ఉదాహరణకు ఒక గ్రామానికి 500 నుంచి 1000 గడపలు ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్క హిందూ బంధువు గడప తొక్కాలి. ప్రతి హిందూ బంధువుని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన హిందువు కనుక వారి ఇంటికి వెళ్ళాలి, వారికి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక ఆర్డర్ ప్రకారం ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర నుంచి మనం మొదలు పెడితే ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఒక సమయం పెట్టుకోవాలి. ఆ రోజు మేము చేసినటువంటిది దాదాపు ఒక 50 ఇళ్ళ దాకా తిరిగామండి. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పిలిచి వారితో మాట్లాడి వారికి ఇప్పటి వరకు దేశంపై ధర్మంపై ఎంత అవగాహన ఉంది, సమాజంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఐడియా ఉందా లేదా, మన ధర్మం మీద వాళ్ళకి ఎంత భక్తిభావం ఉంది, ఎలాంటి అవగాహన ఉంది, అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు, ధర్మాన్ని కాపాడుకోవడంలో వాళ్ళు ముందున్నారా వెనకబడి ఉన్నారా, ఇవన్నీ కూడా వారి యొక్క స్టాండర్డ్స్ ముందు మేము పరిశీలించి ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి లోటుని బయటకు తీసుకురావడం కోసం వారికి మొత్తం అంతా కూడా 10 నుంచి 1/2 గంట 1/2 గంట వరకు కావాలంటే ఇంకా గంట కూడా టైం సమయాన్ని కేటాయించి వాళ్ళకి వివరించి వచ్చేటప్పటికి ముందు ఏదైతే మేము ప్రశ్న అడిగేటప్పుడు వాళ్ళకు ఉన్న భావాలన్నీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యచకితులు అయిపోతున్నారు వాళ్ళు.
ఇప్పుడు మీరు తెలుసుకుని ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా డీప్ గా ఉంది విజయ్ గారు, ఒక్క నిమిషం విజయ్ గారు. ఇప్పుడు మీరు ఈ ఈ ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రాసెస్ లో మీరు ఒక ఇంటికి వెళ్ళారనుకోండి, మీరు మన ధర్మం కోసం మన ధర్మం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉంటారనుకోండి, ఈ జనరల్ గా చాలా మంది మాకేం అవసరం లేదయ్యా వెళ్ళిపో అన్నట్లు అంటారా, లేకపోతే బాగానే వాళ్ళు మనం రిసీవ్ చేసుకుంటారా?
మీకు కరెక్ట్ గా ఆలోచించారు, ఇది కూడా ఇదే దిగులి కార్యక్రమంలో మీకు తగిలిందండి. నాకు ఎలాంటి మేము ఇంటింటికి వెళుతా ఉన్నాం కదా, ముందు ఎలా చేస్తామో చెప్తాను, తర్వాత ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి జవాబు చెప్తాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరితో ఇంటరాక్ట్ అయ్యి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి పాంప్లెట్ ఇచ్చి వారి ఇంటి పైన కాషాయ ధ్వజం ఎగరవేయడం అన్నమాట. ఆ రకంగా హిందూ భావాలు మన దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఇంటికి తిరుక్కుంటూ వచ్చే కార్యక్రమం అది. ఇలాగే ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే మీరు అన్నట్టు ఒక కేసు అయింది ఏంటంటే, ఆ రోజు పండగ ఇంటి ఇంటి ఆమె హిందువే, కాకపోతే వారి కూతురు చర్చికి వెళ్తుందంట. సో మేము ఈవిడికి పెద్ద ఆవిడికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి వచ్చి మాతో వితంతవాదం చేయడానికి ప్రయత్నించింది. మేము ఎలాగే ఉంటామండి, మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఎవరి ఇష్టం వాళ్ళదండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామని చెప్పి మనం ధర్మంపై దేశంపై దొరికిన దాడిని మనం ఎలా కాపాడుకోవాలని మంచి విషయాలు చెప్పినప్పటికీ, చెప్పేవి మన దేశానికి మంచిగా మంచి తెలిసినప్పటికీ వితంతవాదం చేయడం మొదలు పెట్టాం. ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయి వితండవాదం చేస్తుందో, హిందూ అయినప్పటికీ ఈ తల్లి ఏం చేసిందంటే, మా అమ్మాయి అలాగే చేస్తుందమ్మా, మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మమ్మల్ని బాధ పెట్టకండి, పండగ పూట ఏదో వచ్చింది, మేము ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పి మనమేదో శత్రువులు అన్నట్టుగా చూస్తున్నారు. దానికి మనం చేస్తున్న మంచి పని చెప్పి మనం ఎప్రిషియేట్ చేయకుండా వాళ్ళ అమ్మాయికి మనం చెప్పే మాటలు రుచించవు గనక, వాళ్ళ అమ్మాయి చెప్పి వెళుతుంది గనక, హిందూ అయినప్పటికీ తల్లి మమ్మల్ని వ్యతిరేకించింది.
అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ శ్రోతలందరికి కూడా మనకి ఇది చాలా కామన్ గా ఉంటది, కానీ విజయ్ గారు శ్రోతలకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తల్లి హిందూ,
అవునండి,
వాళ్ళ అమ్మాయి మతం మారింది,
పండగ
ఆ పండగకి ఇంటికి వచ్చిందంటే ఏ పండగ అండి, హిందూ పండగ క్రిస్టియన్ పండగ, అది కూడా మనం అర్థం చేసుకోవాలి.
హిందువుల పండగ వచ్చింది, హిందువులాగే తయారైంది, కానీ చర్చికి వెళ్తుంది.
చెప్పండి,
భావాలన్నీ క్రైస్తవ మతం భావాలు ఉన్నాయి, చర్చికి వెళ్తుంది, నాకు నచ్చింది నేను వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. వాళ్ళ అమ్మాయికి మనం చెప్పి రుచించవు కనుక తల్లి ఏం చేస్తుందంటే మనల్ని అప్రోచ్ చేస్తుంది, హిందూ అయ్యింది, సమస్య ఎక్కడుంది అర్థమవుతుందండి, హిందువుల్లో ఉంది. సో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ ఒక గిరి తీసుకొని నాకు నచ్చింది నేను చేసి వెళ్ళిపోతానంటే వాళ్ళకి నచ్చింది నచ్చినట్టుగా ఉంటుంది కదా, వాళ్ళ వల్ల సమాజం అంతా నాశనం అవుతుంది. మన ప్రాతిని మనం ఉపయోగించుకోవచ్చు, కానీ మనం చేసే పనుల వల్ల మిగతా వాళ్ళకి హాని జరుగుతుంది అనుకున్నప్పుడు సో మంచి కాదనమాట ఆలోచన
సమాజానికి. అక్కడ ఆగామండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ధర్మ ప్రచారం గురించి మన దేశం మీద జరుగుతున్న దాడుల గురించి మీరు చెప్తూ ఉన్నారు.
అవునండి, ప్రతి ఇంటికి వెళ్తున్నాము, చెప్తున్నాము. వాళ్ళలో మేము ప్రశ్న అడిగినప్పుడు అంటే వారికి దేశంపై ధర్మంపై మన ఆచార వ్యవహారాలపై ఎంతవరకు వాళ్ళ స్టాండర్డ్స్ ఎంత ఉంది, అవగాహన ఎంత ఉంది, అసలు ఏం చేస్తున్నారు మీరు అడిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి భావాలు, మన దేశం ఇలా జరుగుతుంది, మా దాడి జరుగుతుంది, ఈ రకంగా వస్తారు, ఈ రకంగా మద్దతు పెడతారు, మాయ మాటలు చెప్తారు అని చెప్పి అన్ని చెప్పినప్పుడు వాళ్ళు తెలిసిన విషయాలు అయినప్పటికీ వారు గ్రహించలేదు అనమాట, వాటిని తీసుకోలేదు పెద్ద అంటే పెద్ద విషయాలుగా తీసుకోలేదు. కానీ వాళ్ళు ఏదైతే లైట్ గా తీసుకున్నారో ఆ విషయాలు చాలా డేంజర్ అనమాట, సమాజానికి హాని చేస్తాయన్నమాట అనే విషయం మనం చెప్పినప్పుడు వారు ఆశ్చర్యచకితులు అయిపోయి అవునండి నిజమైన అని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతున్నారు.
వాళ్ళకి అర్థమవుతుంది అంటే మనం చెప్పిన తర్వాత వాళ్ళకి ఇది మంచిది కాదు, మన ధర్మాన్ని మనం పాటించాలి అనే ఒక విషయం అర్థమవుతుంది వాళ్ళకి.
లోటు ఎక్కడుంది, వారు చెప్పిన తప్పు ఏంటి అనేది వారికి వాళ్ళే ఆలోచించుకుని నిజమైన మీరు చెప్పింది నిజమైన అవునన్నా అది ఇలా జరుగుతుంది అని రియలైజ్ అయిపోతారు ఒక్కసారిగా. ఒక్కసారిగా రియలైజ్ అయితే చాలా మార్పు వస్తుంది. అయితే ఇలాగే ఎందుకు చేశారండి అనడానికి కారణం, అన్ని మతస్థులు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కనుక మనం అలా చేస్తున్నాం కదా, ఇలాగే ఎందుకు చేస్తున్నాం అనడానికి దీని వెనకాల ఒక లాజిక్ ఉందండి, అది అందరికీ కూడా స్పష్టంగా వినాలి. ఎందుకంటే మన ఒక గ్రామంలో ఆ సమస్యను పరిష్కరించడం కోసం అక్కడే టీం తయారు చేస్తున్నాం కదా, ఒక 5 నుంచి 10 మంది కార్యకర్తలు తయారయ్యారనుకోండి, ఏదో ఒక మంచి కార్యక్రమం కోసం ముందుకు వెళ్తూ ఉంటే, మంచి భావంతో ముందుకు వెళ్తూ ఉంటే మనకి మొట్టమొదటి ప్రతిఘటన ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఊరు నుంచి మన ఇంటి నుంచే వస్తుంది. ఎవరికి లేనటువంటిది నీకు ఎందుకు, నువ్వేం చేస్తావు, నువ్వు ముందు ఇంటిని ఉద్ధరించు, నిన్ను ఉద్ధరించు, తర్వాత దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించులే అని చెప్పి వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడే మాటలు మన ఇంటి నుంచి మొదట మొదలవుతాయి. మనం గట్టిగా చేస్తూ ఉంటాం, ముందుకెళ్ళి పనిచేసే వాళ్ళని. ఇక ఇంటి నుంచి
పాయింట్ తీసుకొచ్చారు విజయ్ గారు, చెప్పండి.
అవును, ఇంటి నుంచి ఎలా వచ్చినప్పుడు ఇక ఊరి నుంచి పనిచేసే వాళ్ళకి సపోర్ట్ ఏ రకంగా వస్తుంది?
అవును,
రాదనమాట. ఎవరైనా అన్ని మతస్థులు ఊర్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ఇంటింటికి వెళ్తుంటారు, ఆ దేవుడే నిజ దేవుడని రకరకాల మాటలతో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అవగాహన ఉన్నటువంటి మనలాంటి కార్యకర్తలు వాళ్ళు ప్రతిఘటించినప్పుడు ఊరి జనం, మన కుర్ర వాళ్ళు, మన ఊరి వాళ్ళు, అయ్యో వీళ్ళు అడ్డుకుంటున్నారు, మన ఊరికి మంచి కోసం కదా అని చెప్పి ఒక్కరు కూడా సపోర్ట్ రారనమాట. దూరం నుంచి తలుపులు తెచ్చుకున్న కిటికీలు తెచ్చుకుని లోపల నుంచి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు, వచ్చి మనకు సపోర్టింగ్ గా మాట్లాడు. పైగా మాట్లాడకపోయినా పర్వాలేదు, మనకు సపోర్టింగ్ గా కాకుండా వాళ్ళకి సపోర్ట్ వెళ్ళి వాళ్ళు ఏదో ప్రచారం చేసుకున్నారు నీకు ఎందుకు అని చెప్పి మనల్ని ప్రతిఘటి మనల్ని తిరిగి అడుగుతూ ఉంటారు క్వశ్చన్. ముందు మనకు సపోర్ట్ కావాలంటే, మనకులాంటి భావాలు కావాలంటే మన ఊర్లో మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ముందు మనం అవగాహన కల్పించాలి. వారి సపోర్ట్ లేని మనం అన్ని మతస్థులపై మనం పోరాడలేం కనుక మీరు అన్నట్టు ముందు మనం సపోర్ట్ తీసుకోవాలంటే సమాజంలో ఏం జరుగుతుంది వారికి వివరించాలి. వారు సపోర్ట్ తీసుకున్నది ఈ కార్యక్రమం అనమాట.
ఇక్కడ ఇక్కడ విజయ్ గారు ఒక్క నిమిషం మిమ్మల్ని స్టార్ట్ చేసి నేను ఇక్కడ శ్రోతలకు ఇంకొంచెం డీప్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ శ్రోతలందరికీ ఒక చిన్న విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే మన సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ గ్రూపుల్లో కానీ ఉన్నారో, మీరు చేయాల్సిన ఫస్ట్ ధర్మరక్షణ కార్యక్రమం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి అంటే వైఫ్ కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అక్కలకు కానీ చెల్లెలకు కానీ అన్నలకు కానీ, సో వీళ్ళందరికీ మన కుటుంబ సభ్యులకి మనం ఎవరి మీద అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలమో మన దైనందిక జీవితంలో, వాళ్లతో మన దేశానికి ధర్మానికి జరుగుతున్నటువంటి హాని అట్లీస్ట్ ఒక్కళ్ళతో అన్న మీరు మొదలుపెట్టి చర్చించడం ప్రారంభించాలి. అదే ఫస్ట్ చేంజ్, మనం చేయాల్సిన ఫస్ట్ చేంజ్ అదే. మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన దేశం మీద జరుగుతున్న దాడులు, ధర్మం మీద జరుగుతున్న దాడుల గురించి మనం ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు చర్చించినంత వరకు, మనం ఎంత ఫేస్బుక్లో పెట్టినా కూడా మీ అంతటా మీకు తెలుస్తుందే తప్ప ఇంకొక 10 మందికి అంటే అదే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మీరు కొత్త వ్యక్తికి మన ధర్మాన్ని పరిచయం చేయాలి, అలాగే మన ధర్మం గురించి, మన ధర్మం ఉన్న విశిష్టత గురించి చెప్పినప్పుడే, ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్లుగా ఒక వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్లే వాళ్ళ ధర్మరక్షణ చేసే వాళ్ళని చులకన భావంతో చూస్తుంటే ఇంకా మనకి ధర్మం గురించి పనిచేసే వాళ్ళు, లేకపోతే నా దేశాన్ని కాపాడాలో నా ధర్మాన్ని కాపాడాలని అని అనే అవకాశం ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. సో ఇక్కడ విజయ్ గారు ఇంకొక చిన్న విషయం యాడ్ చేస్తున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇక్కడ మీ ఆన్సర్ కూడా నాకు కావాలి, చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మం శాశ్వతం కదా, మనం ఏం చేయకపోయినా ధర్మం నడుస్తుంది అనే ఒక భావనలో ఉంటారు. మన మన సనాతన ధర్మం సనాతనం అన్నారు కదండి, ఎటర్నల్, సో ఇట్ ఈస్ ఎటర్నల్ కదా. సో మనది ఈ ధర్మానికి ఎవరు ఎంత హాని జరిగినా కూడా ఏమవదు, కాబట్టి ఈ ధర్మానికి నేనేం చేయక్కర్లేదు అనే ఒక భావన
ఉంటుంది.
దానికి మీ ఆన్సర్ ఏంటండి?
ఓకే, సనాతన ధర్మము సనాతనమైనది అంటే శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ ఆచరించదగినది, ఆచరించదగవలసినది. సో సనాతన ధర్మానికి హాని జరుగుతుందంటే దీని మీద ఎవరైతే కుట్రలు చేస్తా ఉన్నారో, వక్రీకరిస్తున్నారో, దాన్ని ప్రతిఘటించకపోతే ఎలాంటి ధర్మం అయినా సరే నాశనం అవుతుంది. ఈ ధర్మం అనేది బతికుండడం అనేది ఎలా అవుతుందంటే దాన్ని ఆచరించడం ద్వారా. మనం ఇప్పుడు పోరాడుతున్నాము, రక్షించుకుంటున్నాము అంటే దాని మీద మనం ఫైట్ చేయక్కర్లేదు, మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉండడమే ధర్మరక్షణ. ధర్మరక్షిత రక్షిత అంటే
చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా చెప్పారండి. అవును, ధర్మాన్ని ఆచరిస్తుంటేనే ఫస్ట్, ధర్మాన్ని ఆచరించడం అంటేనే ధర్మరక్షణలో మొదటి మెట్టు వేసినట్టు.
అవునండి, సో ఆచరిస్తూ ఉంటే దానికి హాని అనేది జరగదు. మనం ఆచరించడం మానేసాం కనుక దానికి హాని జరుగుతుంది.
అవును,
అయినప్పుడు ఇదంతా అయితే మధ్య మధ్యలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ అనమాట. ధర్మం దాన్ని తను కాపాడుకుంటుంది, కానీ మన పరిధిలో మనం చేయవలసింది చేయకుండా ఏదైనా ఎలా కాపాడబడుతుంది? మనం ఆచరిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా కాపాడబడుతుంది.
ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న పాయింట్ చెప్పారు విజయ్ గారు దీని గురించే. ఆయన ఏమన్నారంటే, ధర్మం దానంతట అది కాపాడుకుంటే గజేంద్ర మోక్షణలో ఏనుగు ఎందుకు మారబెట్టుకుంది స్వామిని?
అంతే కదండి. మరి
ఇప్పుడు గజేంద్రుడు అనుకోవచ్చు కదా, అంటే దేవుడు ఉన్నాడు సో దేవుడే నన్ను కాపాడతాడు అని అనుకోవచ్చు కదా, అది అనుకోలేదు కదా. సో నన్ను కాపాడు అని చెప్పి ఎలుగెత్తి చాటింది. అలాగే ప్రహ్లాదుడు కూడా వాళ్ళ నాన్న చేసినటువంటి ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు చూపెట్టు, ఈ స్తంభంలో ఉన్నాడా, ఈ రాయిలో ఉన్నాడా అంటే, ప్రహ్లాదుడు ఏం చేశాడు, ప్రహ్లాదుడు ఎలుగెత్తి స్వామిని పిలిచాడు, పిలిస్తే స్వామి వచ్చాడు. అలాగే కంసుడు కూడా అంతే. అంటే చెడ్డవారి ప్రాబల్యం ఎంత పెరిగినప్పటికీ ధర్మాన్ని ఆచరించాలి అని అనుకునే వాళ్ళు మనం చెయ్యాల్సింది చేస్తూ, అంటే ధర్మరక్షణ చేస్తూ, ధర్మ ఆచరణ చేస్తూ, స్వామిని మనసులో కొలుచుకొని మనం ఈ ధర్మాన్ని ఎంతవరకు మన చేతనైనంత వరకు మనం ఎంతవరకు కాపాడగలము, మనం ఆచరిస్తే అప్పుడు ధర్మాన్ని పరిరక్షించడానికి ఆ దేవుడు వస్తాడు అని అని సామవేద శాస్త్రి గారు ఒక ఆడియోలో చాలా బ్యూటిఫుల్ గా చెప్పారండి.
అవునండి, జనరల్గా హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మనం, ఎవరు ఏ కర్మ చేసుకుంటే అదే ఫలితం వస్తుందని చెప్పి. ఇప్పుడు ఎవరైనా ఒక తప్పుడు కార్యక్రమం చేసినప్పుడు వాడి పాపాన్ని వాడు పోతాడే, వాడు చెడు కర్మ చేశాడని చెప్పి మనం ఎలా వదిలేస్తాం? మనం ప్రశ్నించాలి కదా, మనం ప్రశ్నించాలి. ఉదాహరణకు రాముడు ఉన్నాడు, కర్మానికి నిలబెట్టి విగ్రహం అతను. ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు ఋషులు ఆ యజ్ఞాల్లో రక్తం అది పోస్తున్నప్పుడు రాక్షసులు చూసి మీరు తప్పని చేస్తున్నారు కనుక మీరు చేసిన తప్పు కర్మకి మీరు అనుభవిస్తారని చెప్పి వదలలేస్తాను, బాణాలతో ఖండించాడు రాక్షసుని. అలాగే కృష్ణుడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు కౌరవుల వైపున అధర్మం ఉంది కనుక ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందని చెప్పి పాండవులు చెప్పాడు. సో అలాగే ధర్మానికి హాని జరుగుతుంది అన్నప్పుడు మనం దాన్ని కాపాడడానికి మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. మనం కనీసం ప్రశ్నించకపోగా ఇంకా ధర్మం ఏ రకంగా నిలబడుతుంది? ధర్మం అనేది ఎప్పుడూ ఉంది, దాన్ని ఆచరించాలి, దాన్ని రక్షించాలి. కానీ ఈ ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. హిందువులు హిందువులుగా ఉండిపోతే, హిందువులు హిందువులుగా వాళ్ళ ఆచరణ వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈ అన్ని మతాలు ఏదైతే ఉన్నాయో అసలు ఉనికిని కోల్పోతాయి. అవి ఉనికిలోకి ఎందుకు ఉన్నాయంటే మన ధర్మాన్ని మనం ఆచరించకపోవడమే. కనుక మన ధర్మం మనం ఆచరించుకోవాలి, రక్షించుకోవాలి. రక్షించుకోవడం అంటే ఏంటి, ఇక్కడ ఆచరించుకోవడం, వదులుకోకపోవడం. అది జరిగితే ఆటోమేటిక్ గా మన ధర్మం అనేది నిలబడుతుంది అన్నమాట. దాన్ని ఎవరు ఏం చేయలేదు. అవకాశం ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఉండాలి.
సో విజయ్ గారు, ఇంకా 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 మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయా, మీరు మన శ్రోతలతో షేర్ చేసుకోవాలనుకునే ఉన్నాయా?
ఈ గ్రౌండ్ లెవెల్ లో మీకు అనేక గ్రామాల్లో అనేక రకమైన కేసులు ఉంటాయని చెప్పాను కదండి. ఇక్కడ మోస్ట్లీ మేము చూసినటువంటి కన్క్లూడింగ్ మీకు ఇస్తాను ఏంటంటే, హిందువుల్లో మొదట మన దేశం గురించి, ధర్మం గురించి, ఫస్ట్ చరిత్ర గురించి అవగాహన లేదు. ఇటువంటి హిందూ గ్రంథాలు కూడా మన ఇళ్లలో పెట్టుకోము. కనీసం ఒక భగవద్గీత అనేది కనీసం ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని కొనుక్కోము. అనవసరమైన ఖర్చులకు మనం ఉపయోగిస్తూ ఉంటాం తప్పించి, ఒక 100 రూపాయలు మనిషికి దిశానిర్దేశం చేసే ఒక గ్రంథం ఉంది కనుక దాన్ని మనం హిందూగా భావించి, నేను ఒక హిందూగా ఒక గ్రంథం అంటూ నాకంటూ ఉండాలని దాన్ని మనం సెల్ఫ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంది. సో మొట్టమొదట నేను హిందువుని అన్న భావన వారికి కలిగించుకోవాలి. అంటవుతుందండి, వారికి ఆ భావన ఉంటే ఆ ధర్మానికి హాని జరిగినప్పుడు వారు ముందుకు వస్తాడు. నాది అన్న భావన వాడికి ఉండాలి కదా ఫస్ట్. సో హిందువు ప్రతి ఒక్కరు ఆలోచించాలండి,
ఆధ్యాత్మిక భావన పెంచి పోషించుకొని మనం అలవర్చుకోవాలంటే ఇంట్లో ఒక రామాయణమో భారతమో భాగవతమో మహాభారతమో భగవద్గీత ఏదో ఒకటి, ఏదో ఒక గ్రంథం అయితే మన ఇంట్లో ఉంటే, ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అన్నా ఎప్పుడో సార్ అన్నా ఒక పేజీ అన్నా అటు ఇటు తిప్పే ప్రయత్నం చేస్తాం. అదే మీ మొదటి అడుగు.
అవునండి, ఎందుకంటే పెద్దలకి ఇప్పుడున్న జనరేషన్ కి ఈ ఆలోచన లేనప్పుడు తర్వాత రాబోయే జనరేషన్ కి అసలు మన భగవద్గీత అనేది ఉన్నదంటావా అని ఆలోచన పడిపోతారు వాళ్ళు. అది మరీ చేంజ్ సిచ్యువేషన్. అది ముందు నుంచి పిల్లలకి కూడా, అక్కడి నుంచి కూడా మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, మన వైదిక వ్యవస్థ, మన దేశము ఈ రకంగా ఉందని ఒక నియమ నిబంధనలతో వారికి తెలియజేయాలి. మన చరిత్ర గురించి తెలియజేయాలి, మన దేశం గొప్పదని తెలియజేయాలి ఫస్ట్. ఎందుకంటే కొన్నాళ్ళు పోయేటప్పటికి మన దేశం ఏమి లేదట, పరాయ దేశాలే మంచిది, పరాయ సంస్కృతి మంచిది అని స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది స్లోగా ఇంజెక్ట్ చేస్తున్నారు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు పిల్లలకి. ఇప్పుడు
మన చరిత్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన దేశం గురించి కానీ, మన దేశం సనాతన ధర్మం గురించి కానీ, సనాతన ధర్మంలో ఉన్న వీరుల గురించి కానీ, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాల గురించి కానీ అసలు ఎక్కడ ఉండదు. అంటే అదేమంటే సెక్యులర్, మన సెక్యులర్ దేశం అని చెప్పి మనం మన ధర్మాన్ని మనమే ఆచరించకుండా చేసుకొని మన కులాలకి,
మతాలకి ఒక ఒక కులానికి మా వాడు చెప్పాడని చెప్పి మనం దేశం దేశాన్ని గురించి ఆలోచించకపోతే మరి ధర్మం ఎలా కాపాడబడుతుంది. సో ఇటువైపు చూసుకున్నా ఒక కామన్, విజయ్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, ఒక కామన్ సెక్యులర్ హిందూ, సెక్యులర్ హిందూ అనకూడదేమో, ఒక కామన్ హిందువు ఏం చేయాలి నా ధర్మం నా దేశం సురక్షితంగా ఉండి ఇవాళ నేను నా ధర్మాన్ని ఆచరించుకోగలగాలి, అలాగే నా పిల్లలకి ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం ఈ ధర్మాన్ని పరిచయం చేయాలి భావితరాలకి అంటే ఒక నార్మల్ హిందువు ఏం చేయాలండి?
దానికి చెప్పినట్టు దేశం మీద ధర్మం మీద అవగాహన కల్పించుకుంటూ అవగాహన తెచ్చుకుంటూ వారి తర్వాత జనరేషన్ ఇచ్చుకుంటూ అదే ధర్మానికి సంస్కృతి సాంప్రదాయానికి హాని జరిగినప్పుడు ముందు ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ప్రశ్నించేంత వరకు కూడా మన దేశానికి ధర్మానికి హాని జరుగుతూనే ఉంటుంది. మనం ఎంతసేపు కూడా బాధ్యత రాహిస్తాము, ఇందాక మీరు అన్నారు కదా సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి, ఈ డైలాగు ఎవరో ఒకరు చెప్తారు, ఏ స్వామో చెప్తారు, చెప్పడంతో మనకు మనం ఆచరించుకుంటే చాలు, మిగతా వాళ్ళు ఆచరించకపోయినా వాళ్ళు ఇష్టమది వాళ్ళు ఎలాగే వెళ్ళిపోయారు అనుకుంటారు. కానీ మనం ఒక్కళ్ళు ఆచరిస్తే సరిపోదు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆచరించాలి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు కాకపోతే రేపు పొద్దున మన ఉనికిని కోల్పోతాం అనే స్పృహలోకి రావాలి ఫస్ట్.
కరెక్ట్, మంచి మాట చెప్పారు. అలా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ధర్మాన్ని ఆచరించకపోతే మన ఉనికిని మనం కోల్పోతాం.
అవును, ఖచ్చితంగా కోల్పోతాం. ఈ రోజు అదే జరుగుతుంది. 80 మంది హిందువులు ఉన్న మధ్య 20 మంది అన్యమతస్తులు ఉంటే 20 మంది 80 మందిని డామినేట్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు, లేదా వ్యక్తిగత స్వార్థాన్ని చూసిన వ్యక్తులు మాటని హిందువులే వినడం వల్ల హిందువులు మాట వింటుంటే హిందువులను తొక్కేసి 20 మందికి సపోర్ట్ చేస్తున్నారు ఆ వ్యక్తులు. ఈరోజు అదే జరుగుతుందండి. హిందువులు గుడ్డిగా నమ్మేస్తున్నారు కొంతమంది వ్యక్తుల్ని, నా కులం వాడు నా ప్రాంతం వాడు నా ఊరు వాడు నేను నమ్మిన సిద్ధాంతం పార్టీ సిద్ధాంతం వాడని చెప్పి అనవసరమైన విషయాలు చూస్తున్న ప్రయారిటీ వలన ఎక్కువ మంది వీళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు ఎలాగైనా డీల్ చేసి హిందువుల్ని, కానీ వీళ్ళు మాత్రం ఓట్ బ్యాంకు, వీళ్ళ వలన వీళ్ళందరూ ఒక మాటలో నింపుతుంటారు అనే ఉద్దేశం ఉండడం వలన 80 మంది మనం ఉన్నప్పటికీ కూడా కేవలం అతి తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈరోజు ఆ విషయం తెలిసింది కూడా సంఘటితం అవుదాం అనే ఆలోచన హిందువుల్లో రావడం లేదు. అక్కడ కూడా మళ్ళీ బేసిజాలు, నేను వీడితో ఎందుకు కలవాలి అని చెప్పి.
ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇండియాలో ఎలక్షన్స్ ఇది కూడా నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ షో వింటున్న వాళ్ళు కొంతమంది కూడా ఏంటంటే ప్రతి మైనారిటీ వాళ్ళు కూడా రాజ్యాంగ పరంగా వాళ్ళు కల్పించిన హక్కు గాని వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు గాని వాళ్ళు అడుగుతారు నిర్భయంగా. ఇదే మన దగ్గరికి ఓటు అడగటానికి వచ్చిన వాళ్ళని మనం సనాతన ధర్మాన్ని కోసం మీరేం చేశారు అనే ఒక్క మాట మనం ఎందుకు అడగలేకపోతున్నాం అంటే అందరూ అడగాలని కాదు, అంటే ఈ షో ఒక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరూ ఏదో చేయాలని ఈ షో వినంగానే కాల్ పెట్టేసేసి ఏదో చేయాలని కాదు, అంటే మనలో ఉన్న ఆలోచన విధానం ఎటువైపు నడవాలి ఎటువైపు మార్గంలో పయనించాలి అనేదే ఈ షో ఒక ముఖ్య ఉద్దేశం. సో అలా కూడా మనం అడగచ్చు, అంటే మన సనాతన ధర్మం కోసం మీరేం చేశారు మీరు వచ్చి మమ్మల్ని ఓటు అడుగుతున్నారు అనే దృక్పథంలో కూడా మనం ఆలోచించినప్పుడే ఒక 10 మంది కాదు ఒక ఒక్కళ్ళన్నా అడిగినప్పుడు మాత్రం ఓహో ఇట్లా కూడా అడుగుతున్నారు అనమాట, అంటే మనం ఏదో చెయ్యాలి అనే ఒక ఆ ప్రజానాయకుడికి కలిగినప్పుడే ఇప్పుడు ఈ రోజుల్లో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, అంటే టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండటం కానీ, లేకపోతే అర్చకులు సరైన జీతాలు లేకపోవటం కానీ, లేకపోతే గుళ్ళు పగల కొడటం కానీ, ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉండటానికి కారణం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం అట్లీస్ట్ ఆ ఊళ్ళోనో ఆ గ్రామంలో అట్లీస్ట్ 10 మంది అన్న అడగాలి మనం, మన సనాతన ధర్మానికి మన ప్రజానాయకులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అడగాలని నేను అనుకుంటున్నాను. సో విజయ్ గారు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ అండి, ఇక్కడ
చెప్పండి.
ఇక్కడ చాలా మంది ఇలా మనం ఓకే ఒక ధర్మ ప్రచారం కోసమో లేకపోతే 10 మందికి ధర్మాన్ని పరిచయం చేయాలి లేకపోతే పరిచయం చేయాలని కాదు ధర్మాన్ని ఆచరించుకునేలాగా వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక సంస్థ పెట్టంగానే చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే అబ్బో వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కావాలా అందుకనే వీళ్ళు అబ్బో చాలా పెట్టేస్తున్నారు అని ఒక సహజంగా అనుకుంటారు. ఓకే మన దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి మనం పెట్టలేం, లేకపోతే మన దగ్గర ఇంతమంది మన ఫ్రెండ్స్ లేరు కాబట్టి మనం చేయలేం అని అనుకుంటూ ఉంటారు. సో మీ మీ మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీకున్న అనుభవం ప్రకారం అంటే బాగా డబ్బున్న వాళ్ళే ధర్మరక్షణ చేయాలా, ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు మీరున్నారనుకోండి మీకేమి మీ స్నేహితులందరికి ఎలాంటి స్థితిమంతులు ఎలాంటి స్థితిలో మీరు ఈ ఆర్గనైజేషన్ సాయం చేశారు అనేది ఒకసారి మా శ్రోతలకి చెప్తే కొంచెం ఒక చేంజ్ ఆఫ్ వ్యూ పాయింట్ వస్తుందని అడుగుతున్నానండి.
ఓకే, తప్పకుండా సోదర. ఇప్పుడు డబ్బు ఉంటేనే ధర్మ ప్రచారం చేయగలమా అని అడిగారు కదా, నిజానికి ఏ కార్యక్రమం చేయడానికైనా డబ్బు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. డబ్బు అవసరం చాలా అవసరం, అలాగే అధికారం బలము, జనబలము, ధనబలము ఇవన్నీ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతాయి, ఎఫెక్ట్ చూపిస్తుంది మనం చేసే పని మీద. అయితే ఇవి ఉంటేనే నేను చేయాలి అనుకుంటే అవి వచ్చిన తర్వాత చేసేటప్పటికి మనం చేయడానికి సమయం ఉండదు అనమాట. ఉదాహరణకి నేను కోటీశ్వరం అయిన తర్వాత అన్నదానం చేస్తానంటే ఈ లోపల చచ్చిపోతారు ఆకలేసి. నా దగ్గర 10 రూపాయలు ఉంటే, నా దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు వాడికి పెట్టి 8 రూపాయలు నేను దాచుకుంటా, ఉన్నంతలో ఇద్దాము చేద్దాము అన్న ఉద్దేశంతో మా దగ్గర ఏమీ లేనప్పటికీ నా తోటి సోదరులు అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నిజంగా దేశం కోసం ధర్మం కోసం పరిగెత్తించే వ్యక్తులు ఉన్నారు. కనుక ఈ ధనం అనేది అసలు మాకు అడ్డంకిగానే లేదనమాట, అడ్డంకి కాలేదు. మాకున్నటువంటి అతి తక్కువ వస్తువులతోటే ధనంతోటే మేము బస్సులు ట్రైన్లలో ప్రయాణం చేసుకుంటూ గ్రామం గ్రామానికి వెళుతూ అడ్జస్ట్ అవుతూ వస్తున్నాము. నిజానికి మీరు నమ్ముతారో నమ్మరో, నేను కేవలం నెలకి 2000 రూపాయలతో అడ్జస్ట్ అవుతూ కార్యక్రమం చేస్తున్నా. సో అంటే తక్కువ డబ్బులతో కూడా చెయ్యొచ్చు, చేసే తపన ఉంటే అని చెప్పడం కోసం అన్నమాట ఈ మాట నేను చెప్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను.
నిజం గొప్ప విషయం అండి, నిజం గొప్ప విషయం. యాక్చువల్ గా ఈ షో ఒక ముఖ్య ఉద్దేశం కూడా అలాగే, అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే నిస్వార్థంగా మన ధర్మం కోసం పనిచేస్తున్నారో అలాంటి అలాంటి వ్యక్తులు కానీ అలాంటి ఆర్గనైజేషన్స్ కానీ పరిచయం చేయడానికి, 10 మందికి తెలియటం కోసం ఇలాంటిది ఒకటి జరుగుతుంది, ఇంకొక 10 మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఇలాంటి షో చేయడం జరుగుతుంది. మీరు మీరు అలా చేస్తున్నందుకు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా దీనికి ఫాలో అప్ క్వశ్చన్ ఏంటంటే, మీ మీ ఇంట్లో వాళ్ళు నీకెందుకు రా అబ్బాయి, నీకెందుకు నీ పని ఏదో నువ్వు చూసుకో, నీకు ఇవన్నీ ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటావు, అయిపోయినా కోర్టులో కేసు అయితే ఏం చేస్తావు అని అని మిమ్మల్ని ఎప్పుడైనా వెనకాలకు లాగే ప్రయత్నం చేశారా, లేకపోతే సహజంగా ఏమంటారండి మీ ఇంట్లో వాళ్ళు?
సహజంగా అంటే నాకు ముందు నుంచి కూడా ఈ డిఫెన్స్ లోకి వెళ్దాము లేకపోతే ఆర్మీ వీటిలోకి వెళ్దాము, ఎన్సీసీ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయి నాకు, నేను నేషనల్ సర్టిఫికేట్ హోల్డర్ ఎన్సీసీ లో. ముందు నుంచి ఈ మధ్యకాలంలో వచ్చింది కాదు, నాకు ముందు నుంచి దేవుడు అన్న విషయం పక్కన పెడితే దేశం ముఖ్యం నాకు ఫస్ట్. సో దేశం మీద మమకారం ఉన్న వాడికి ఆటోమేటిక్ ధర్మాన్ని అనేది చూస్తారు. సో ఆ భావాలు ముందు నుంచి ఉన్నాయి. ప్రతి ఒక్క హిందూకి వచ్చే సమస్య నాకు కూడా వచ్చింది. మొదట్లో నేను ఇలా కార్యక్రమంకి వాటికి వెళ్తుంటే నీ వయసు ఏంటి, నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, నువ్వేమైనా ముసలాడు అయిపోయావని చెప్పి మా ఇంట్లో నుంచి కూడా ఆ క్వశ్చన్స్ నాకు వచ్చాయి. అయితే వెళ్ళగా 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 అమ్మ ఈ రోజు నేను కార్యక్రమం చేశాను, ఈ రకంగా మాట్లాడాను, ఈ రకంగా 10 మందికి చెప్తాను అనేటప్పటికీ వారిలో వారు క్వశ్చన్ వేసుకుంటారు కదా. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఉన్నటువంటి సమయాన్ని ధనాన్ని అనవసరమైనటువంటి విషయాలకు వెచ్చిస్తూ ఉంటారు, మాకు తెలియనటువంటి కాదు. సో ఒకసారి బేరీజ్ వేసుకుని నా కొడుకు వేరే వాళ్ళలా లేడు కదా, వాళ్ళకిలా చిల్లరగా తిరగడం లేదు, ధనాన్ని వృధా చేయడం లేదు, లేకపోతే ఇంటికి గొడవలు తీసుకురావడం లేదు, లేదా అనవసరమైన విషయాలు వెళ్ళడం లేదు, ఏదో వారికి నచ్చింది దేశం గురించి ధర్మం గురించి చేస్తున్నాడు, ఇది ఏ రకంగా ఉన్నటువంటి 100,000 మంది 1,000 మంది ఎంత మంది ఆలోచిస్తారని బహుశా ఆమెకి ఆమె క్వశ్చన్ వేస్తున్నారేమో. ఆ తర్వాత నన్ను ప్రతిఘటించడం మానేసి నేను ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్తే నాకు కావాల్సిన టిఫిన్ తయారు చేయడం, భోజనం తయారు చేయడం ముందుగానే నాకంటే ముందుగా చేసి పెడుతున్నారు ఈ రోజు.
మీ అమ్మగారికి నిజంగా ధన్యవాదాలండి, ఎందుకంటే ఇలా ధర్మరక్షణ కోసం పనిచేసే వాళ్ళని వెన్ను తట్టి ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా మనందరికి ధర్మరక్షణలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే అంటే ఒకటే ప్రాబ్లం అని కాదు కానీ ఉన్నటువంటి ఫస్ట్ డిమోటివేషన్ లేకపోతే మోటివేషన్ లేకపోవటానికి కొన్ని కారణాలు ఏంటంటే ఇంట్లో వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయకపోవటం. సో అలాంటిది మీ అమ్మగారు చక్కగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే అంటే నేనేమనుకుంటానంటే విజయ్ గారు, మనకున్న నిబద్ధత మనకున్న కమిట్మెంట్ చూస్తే పక్కన వాళ్ళు మనల్ని నమ్ముతారు, మనల్ని సపోర్ట్ చేస్తారండి.
తప్పకుండా అండి, మనం చెప్పాలి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది, వాళ్ళకి క్లారిటీ ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మార్పు అనేది వస్తుంది. ముందు చేస్తున్నాం వాళ్ళకి మనకి మనకి క్లారిటీ ఉండాలి, మనం ఏం చేస్తున్నాం, ముందు చేస్తున్నాం, చేస్తున్నది పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది మనకి క్లారిటీ ఉంటే మనల్ని పరిశీలించిన వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్, వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు కనుక మనం వాళ్ళకిలా చేయలేకపోతున్నామే కనీసం వీడైనా చేస్తారని రియలైజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మనం క్యాచ్ చేస్తారు, మనల్ని ప్రోత్సహిస్తారండి. ఈ రోజు మా ఇంట్లో నాకు అదే అనమాట, నేను చెప్తా ఉంటాను ఎంఆర్ ఆఫీసుల దగ్గర మేము ధర్నాలు చేస్తూ ఉంటాము, రాస్తారోపణ చేస్తూ ఉంటాము. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామంటే ఒక టైం బౌండ్ అనేది ఉండదు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ఇది మన చేతిలో ఉండే ప్రోగ్రామ్ కాదు కదా. ఒక పోస్ట్ పెట్టాలంటే 10 నిమిషాలే పెట్టచ్చు, ఒక వీడియో పెట్టాలంటే మన ఇష్టం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా ఆపుకోవచ్చు. కానీ మేము డీల్ చేసే విషయం ఒక ఇష్యూ బేస్ చేసుకుని వెళ్తాము, ఆ ఇష్యూ ఎప్పుడవుతుంది అనేది ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మేము మిడ్ నైట్ 2-3 వస్తూ ఉంటాము జర్నీ చేసుకుని, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ లో ఉండిపోతా ఉంటాము. సో ఇలా
జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఎందుకంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టు ఒక పరిస్థితి ఉండదు, రాజకీయ పరంగా గానీ లీగల్ పరంగా గానీ పోలీసుల పరంగా గానీ ఒక పరిస్థితుల్లో ఉండదు. సో ఎప్పుడు ఎట్లా వస్తాము ఇంటికి వస్తాము అనేది మనకి డెఫినెట్ గా అది ఒక పూర్వజన సుకృతం, లేకపోతే మనకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటే తప్ప ఇవన్నీ జరిగే విషయాలు కాదు. బాగా చెప్పారు విజయ్ గారు. మీ స్టోరీ విన్న తర్వాత ధర్మవీర్ ఇలాగే దినదిన ప్రవర్ధమానమై మీకు మీ తోటి వాలంటీర్స్ అందరికీ ధర్మ రక్షణ, ధర్మ జాగరణ, ధర్మ ఆచరణ చేస్తూ ఇంకా 10 మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచి మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా నిలిచి మన ధర్మానికి తోడ్పడాలి అని నేను మనస్ఫూర్తిగా మీకు మీ టీం అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను విజయ్ గారు.
ధన్యవాదాలు, మంచి అవకాశం ఇచ్చారు. మా భావం ఏంటంటే కొంతమంది అయినా యువకుడు చదువుకున్న వాళ్ళు సమయాన్ని కేటాయించి బయటకు వచ్చి పనిచేస్తే మనం ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవచ్చు. ఫేస్బుక్ వాడండి, సమాచారం తెలుసుకోండి, సమాచారం ఇవ్వండి, కానీ బయటకు వచ్చి పనిచేయండి. ఎందుకంటే మన శక్తిని, మన బల నిరూపణని, మన ఐక్యతని చూపించినంత వరకు మన ధర్మాన్ని కాపాడుకోలేము. ఇది స్టాండర్డ్. అది ఇప్పటికీ కూడా మన శక్తి ప్రదర్శన చేయాల్సిందే. శక్తి ప్రదర్శన చేయకపోతే మనకు అన్ని విధాల ఆటంకాలు వస్తాయి. ఏ రాజకీయ నాయకుడు కానీ, బయట ఏ చట్టం కానీ, ఏ న్యాయస్థానం కానీ, ఎటువంటివి పేపర్ల మీద ఉంటాయి రచించి మనకి ఎటువంటి ఫలితాలు ఇవ్వు అనమాట. పేపర్ల మీద ఉంటాయి, చట్టాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మీరు లేని కేవలం ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ అడిగితే మనల్ని గౌరవించే వాళ్ళు ఉండరు. మన వెనకాల శక్తి ఉండాలి, బలం ఉండాలి, ఐక్యత ఉండాలి, పిలిచిన పలికే కార్యకర్త ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం మన చట్టాలని, రాజ్యాంగం, ఏదైతే మీరు హక్కులను ఇందాక అన్నారో అతను కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే మొత్తం అంతా కూడా వ్యక్తిగత స్వార్థం అయిపోయింది, సమాజ పోకడ డిఫరెంట్ గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఏం నడుస్తుందో అవగాహన తెలుసుకుని దానికి వ్యక్తిపై ఇలాగా మనం పనిచేయాలి తప్పించి, వాడు అలా చేసేదట, వీడు ఎలా చేసేదట అని మనం అంతా తప్పించి మనం ఏం చేసామంటే మీరు మనల్ని కలుసుకోండి. అందులో సమాజంలో ముందు మనం ఏం చేసామని ప్రతి ఒక్కరు వేసుకోవాలి.
మనం ఏం చేసాము, మన కోసం మనం ఏం చేస్తున్నాము, మన ధర్మం కోసం మనం ఏం చేస్తున్నాము అంటే వీలుంటే ధన రూపేణా, లేకపోతే టైం రూపేణా, ఏదో ఒక రూపంగా, అంటే ఒక ఆలోచన విధంగా గానీ, లేకపోతే ఫస్ట్ తెలుసుకోవటం గురించి గానీ, ఏదో ఒక పరంగా మనం మన దేశం కోసం, మన ధర్మం కోసం ఎంత టైం వెచ్చిస్తున్నాము, రోజుకు ఒక 10 నిమిషాలైనా చేస్తున్నామా, లేకపోతే వారానికి ఒక గంట సేపు అయినా మనం విషయాల గురించి తెలుసుకుంటున్నామా, అసలు ఏమి మీరేం చేయకపోయినా, ఒక భగవద్గీత, భాగవతం, రామాయణం తీసుకొని ఒక అరగంట 4 పేజీలు మనం చదువుకుంటున్నామా అని, మన ధర్మం కోసం మనం ఫస్ట్ అడుగులు వేస్తే ఆ ధర్మమే మనల్ని రక్షించడానికి మనకి 4 అడుగులు వేస్తుంది అని అంటానికి, అందుకనే కదండి ధర్మం రక్షిత రక్షిత అంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. మీతో ఈ 2 షోస్ చేయటం చాలా ప్లెజెంట్ గా ఉంది. యాక్చువల్ గా ధర్మ రక్షణ, ధర్మ జాగరణ గురించి మీరు మన శ్రోతలకి గ్రౌండ్ లో జరిగేటువంటి విషయాలు చాలా విశదీకరించి విపులంగా చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. జనాలందరూ, ఆడియన్స్ కూడా దీని గురించి తెలుసుకొని మన ధర్మానికి, మన దేశానికి అడుగులు వేస్తూ, ధర్మం వైపు, దేశం వైపు అడుగులు వేస్తూ ధర్మ రక్షణ కార్యక్రమాల్లో ఇంకో కొంతమంది మీకు తోడు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు.
ధన్యవాదాలు.
జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రోతలారా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకొక విశిష్టమైన సబ్జెక్ట్ తో, విశిష్టమైన వ్యక్తితో మనం కలుసుకొని చర్చించే ప్రయత్నం చేద్దాం. భారతీయత మన బాధ్యత, ధర్మవీర్ ఇంట్రడక్షన్ లో పార్ట్ 2 సమాప్తం. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై భారత్ మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం మార్చి 12, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.